ओम नमो भगवते वासुदेवाया। ओम नमो भगवते वासुदेवाया। ओम नमो भगवते वासुदेवाया। श्रीमद् भगवद्गीता यथातथम् रेंडव अध्यायम् श्लोकम् संख्या 26। अधा च एनम् नित्यजातम् नित्यम् मृतम् वा मन्यसे तथापि त्वम् महाबाहो एनम् शोचितुम् अर्हसि। अध चैनम् नित्यजातम् नित्यम् वा मन्यसे मृतम् तथापि त्वम् महाबाहो नैनम् शोचितुमर्हसि। अध चैनम् नित्यजातम् नित्यम् वा मन्यसे मृतम् तथापि त्वम् महाबाहो नैनम् शोचितुमर्हसि। अधा ఒకవేళ చ కూడా ఏనం ఈ ఆత్మను నిత్యజాతం సర్వదా పుట్టునదిగను నిత్యం ఎల్లప్పుడును మృతం వా మరణించుదానిగను మన్యసే తలంచినను తథాపి అయినను త్వం నీవు మహాబాహో గొప్ప పరాక్రమముతో కూడిన బాహులు కలవాడా ఏనం ఈ ఆత్మను గూర్చి శోచితుం దుఃఖించుటకు నా అర్హసి తగవు। తాత్పర్యము మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య। తాత్పర్యం ఓ మహాబాహో ఒకవేళ నీవి ఆత్మ ఎల్లప్పుడూ పుట్టుచు మరణించునని తలచినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు। భాష్యం దేహమునకు పరముగా ఆత్మకు ఒక ప్రత్యేక ఉనికి కలదని అంగీకరింపని తత్వవేత్తల తెగ ఒకటి ఎల్లప్పుడూ ఉండును। వారు దాదాపు బౌద్ధులను పోలినట్టి వారు। శ్రీకృష్ణ భగవానుడు గీతను తెలియజేసిన కాలమునందును అట్టివారు ఉన్నట్లుగా గోచరించుచున్నది। లోకాయతికులు మరియు వైభాషికులు అని తెలియబడు అట్టి తత్వవేత్తలు మూలకముల సరి అయిన సమ్మేళనము వలన జీవనము కలుగునని పలుకుదురు। నేటి ఆధునిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక తత్వవేత్తలు సైతం అదే విధముగా తలతురు। వారి సిద్ధాంతం ప్రకారం మూలకముల కలయికలో కొన్ని భౌతిక రసాయన చర్యల వలన జీవము కలుగుచున్నది। నవీన మానవ శాస్త్రము ఇట్టి సిద్ధాంతము పైననే ఆధారపడి ఉన్నది। పలు కుహనా ధర్మములు ఈ సిద్ధాంతమును మరియు భక్తిరహితమైన బౌద్ధ వాదమును అనుసరించుచు అమెరికా దేశమునందు ప్రాచుర్యమునందుచున్నవి। ఒకవేళ అర్జునుడు వైభాషిక సిద్ధాంతమునందు వలె ఆత్మ ఉనికిని గుర్తింపకున్నను దుఃఖించుటకు కారణము లేదు। కొన్ని రసాయనముల నష్టము వలన ఎవరునూ చింతాక్రాంతులై విద్యుక్త ధర్మమును విడనాడరు। పైగా నేటి ఆధునిక యుద్ధ పద్ధతిన శత్రువుపై విజయమును పొందుటకు మనుజుడు టన్నుల పరిమాణములో రసాయనములను వృధా చేయుచున్నాడు। వైభాషిక సిద్ధాంత ప్రకారం దేహముతో పాటు ఆత్మ నశించును, కావున అర్జునుడు ఆత్మ ఉనికిని గూర్చి వేద నిర్ణయమును అంగీకరించినను లేదా ఆత్మ ఉనికిని నిరాకరించినను చింతించుటకు ఎట్టి కారణము లేదు। అనేక సంఖ్యలో జీవులు పదార్థముల కలయిక వలన ప్రతిక్షణము ఉత్పత్తి ఎగుచు వారిలో పలువురు నశించుచున్నందున అట్టి సంఘటనల విషయమున చింతింపనవసరము లేదని ఈ సిద్ధాంతపు వాదము, కావున అట్టి విషయమున చింతింపనవసరము లేదు। ఆత్మకు పునర్జన్మయే లేనిచో పితామహుడు మరియు గురువులను సంహరించుట ద్వారా పాపము కలుగునని అర్జునుడు భయము నొందుటకు కారణము లేదు. ఇచ్చట శ్రీకృష్ణుడు అర్జునుని మహాబాహోయని ఎత్తి పొడుపు ధోరణిలో సంబోధించి ఉన్నాడు. వేద మార్గమును పాటించకున్నను కనీసము అర్జునుడు వేద జ్ఞానమును త్రోసిపుచ్చు వైభాషిక సిద్ధాంతమును అంగీకరింపనందులకు భగవానుడట్లు పలికెను. క్షత్రియునిగా అర్జునుడు వేదధర్మమునకు చెందినవాడైనందున అది అతనిని నియమపాలనము చేయువానిగా చేసినది.
ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాని భూతుల శ్రీమతే భక్తి వేదాంత స్వామి నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
ఆ విధంగా నిరంతరం మనం కీర్తించాలి, ఇక్కడే కాదు బయట ఉన్నప్పుడు కూడా నిరంతరం కీర్తించాలి. అందుకే మనం ఈ భగవద్గీత ఇవన్నీ చెప్పుకునేది ఎందుకు, ఏ విధంగా మనం కీర్తించాలి తెలుసుకోవడం కోసం భగవంతుని. అధచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నయనం శోచితుం అర్హసి. కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు, ఓ మహాబాహో, ఒకవేళ నీవి ఆత్మ ఎల్లప్పుడూ నువ్వు పుట్టుచు మరణించునని తలచినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. ఇక్కడ అర్జునుడు యుద్ధరంగం కురుక్షేత్రంలో ధనుర్బాణాలు పక్కన పడవేసి చాలా చింతాక్రాంతుడై దుఃఖంతో ఉన్నాడు. ఎందువలన, తన యొక్క బంధువులను మిత్రులను గురువులను అందరిని కూడా సంహరించాల్సిన సమయం వచ్చింది, వీళ్ళు పోతే నేను ఏ విధంగా ఆనందంగా ఉండగలను, ఒకవేళ మూడు లోకాలు కానీ నాకే నా అధీనంలోకి వచ్చినా నాకు బంధువులు మిత్రులు స్నేహితులు గురువు లేకుండా నేను ఏ విధంగా ఆనందంగా ఉండగలను అనేది ఇక్కడ చాలా శోకంలో ఉన్నాడు అర్జునుడు. అంతేకాకుండా అటువంటి సమయంలో అర్జునుడు ఏం చేశాడు, కృష్ణుడికి శరణాగతుడు అవుతున్నాడు. ఏ విధంగా, ఇప్పటి వరకు నేను స్నేహభావంతో ఉన్నాను నీతోటి, కానీ నేను ఏం చేయాలో నాకు అర్థం కాని స్థితిలో ఉన్నాను, కాబట్టి ఇక నుంచి నాకు నీవు గురువుగా ఉండాలి, కాబట్టి నేను నీకు శరణాగతి పొందుతున్నాను, నేను ఏం చేయాలో ఇప్పుడు నాకు బోధించవాలి అని కోరుతున్నాడు అర్జునుడు కృష్ణుడిని. అప్పుడు వెంటనే కృష్ణుడు ఏమన్నాడు, నాను శోచంతి పండిత, అంటే ఏదైతే దేనికైతే శోకించకూడదో దాని గురించి శోకిస్తున్నావు, కానీ నువ్వు ఒక పండితుడిలాగా మాట్లాడుతున్నావు అని కృష్ణుడు అర్జునుడిని మందలించడం మొదలుపెట్టాడు 7వ శ్లోకంలో ఈ అధ్యాయంలో 2వ అధ్యాయంలో. అక్కడి నుంచి కృష్ణుడు అర్జునుడికి బోధ అనేది మొదలవుతుంది. తర్వాత ఏం చెప్తున్నాడు, తర్వాత శ్లోకం నుంచి అనేక శ్లోకాల్లో నీవు ఈ శరీరం కాదు నీవు ఆత్మవి అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఈ 26 శ్లోకం ముందలంతా కూడా చెప్తుంది అదే, నీవు ఈ శరీరానివి కాదు నువ్వు ఆత్మవి. ఇంకా ఆత్మ యొక్క లక్షణాలు చెప్తున్నాడు, దీని ముందల కూడా మనం చదువుకున్నాయండి, నయనం చిందంతి శస్త్రాణి నచయనం క్లేదయంతి ఆపో న శోష్యతి మారుత. ఈ ఆత్మని ఎటువంటి భౌతిక పదార్థాలు ఏమీ చేయలేవు, కత్తి ద్వారా దాన్ని నరకలేము లేదా గాలి శోషించుకోలేదు నీరు తడపలేదు అని అనేక విధాలుగా ఆత్మ యొక్క లక్షణాలు కృష్ణుడు బోధిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు ఆత్మ అనేదే లేదనుకున్నట్లయితే, ఈ శరీరం అనేది కేవలం కొన్ని రసాయనాల కలయిక అనుకున్నట్లయినా కూడా నువ్వు బాధపడడానికి అవసరం ఏమీ లేదు అని చెప్తున్నాడు. ఎందువల్లంటే కొన్ని రసాయనాలు తిరిగి మళ్ళీ విడిపోవడం వల్ల, అంటే మరణించడం అనేది జరిగినట్లయితే తిరిగి భూమిలో కలిసిపోతున్నాయి రసాయనాలు. అలా అనుకున్నా అలా కలిసిపోయినట్లయితే వచ్చే నష్టం ఏంటి, మనం రసాయనాలం, మనమేం ఆత్మ కాదు అనుకున్నా కూడా అటువంటి వాళ్ళు కూడా కృష్ణుడు భగవద్గీత చెప్పే సమయంలో కూడా ఉన్నారన్నమాట, అలా వాదించేవాళ్ళు, నేను ఆత్మ కాదు ఈ శరీరమే అంటాను, శరీరంలో ఉన్న రసాయనాల కలయిక వలన ఈ జీవం అనేది ఏర్పడుతుందని కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఏమంటున్నారు, లోకాయతికులు మరియు వైభాషికులు అని తెలియబడు అట్టి తత్వవేత్తలు మూలకముల సరి అయిన సమ్మేళనం వలన జీవము కలుగునని పలుకుదురు. వీళ్ళు ఏమంటున్నారు, ఈ 2 తరగతుల వాళ్ళు, మూలకాలు ఏదైతే రసాయన పదార్థాలు కలయిక వలన జీవం ఏర్పడుతుంది సరి అయిన సమ్మేళనం అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి మనం ఒక ప్రశ్న వేయచ్చు వాళ్ళని, ఏంటి ఆ సరైన సమ్మేళనం యొక్క ఫార్ములా అంటారు నమూనా, అది ఏమిటి, ఆ సమ్మేళనం ఏమిటి అని వాళ్ళని రాసివ్వమని అడిగితే వాళ్ళు ఏం చెప్పలేరు. అది ఎటువంటిదంటే ఈ రోజుల్లో శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు, మేము మనుషుల్ని తయారు చేయగలం, మేము జీవుల్ని తయారు చేయగలం, రసాయన పదార్థాలతోటి ఒక జీవిని పుట్టించగలం అంటారు. అసలు ఈ రసాయన పదార్థాలు ఏమేమి కలపాలి, ఏమేమి చేయాలి, ఏం చేస్తే వస్తుందనేది ఇప్పటికీ వాళ్ళకి తెలియదు. తెలుసా? తెలిసినట్లయితే వాళ్ళు చేయగలిగేవాళ్ళు, కానీ వాళ్ళు చేయలేరు. ఎందుకనేది వాళ్ళ చేతిలో లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన శరీరంలో ఏమేమి పదార్థాలు ఉన్నాయని మాత్రం విశ్లేషణ చేస్తున్నారు. శరీరంలో నీరుంది, అదేవిధంగా రక్తం ఉంది, తర్వాత హైడ్రోజన్, రకరకాల మూలకాలు, నైట్రోజన్, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. కానీ అవి ఎవరు ఉంచారు, ఈ శరీరంలోకి ఎలా వచ్చినాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి, వాటి మధ్య కలిగే చర్యలు ఏమిటి, ఈ వాటిని వీళ్ళు ఏమైనా నిర్దేశకతలో ఉంచగలరు, అంటే వీళ్ళు అదుపులోకి తీసుకోగలరా వాటి చర్యల్ని పూర్తిగా అంటే లేదు. కానీ వాదన అయితే చేస్తారు. అర్థమవుతుందా? కృష్ణుడు ఇక్కడ అందుకనే దీనికి ముందల శ్లోకాల్లో, అనేక శ్లోకాల్లో, మనకి 13వ శ్లోకం నుంచి చూసినట్లయితే 25వ శ్లోకం వరకు కూడాను అన్ని శ్లోకాల్లో కృష్ణుడు ఏమంటున్నాడు, ఈ ఆత్మ పూర్తిగా భౌతికమైన పదార్థాలకి భిన్నమైందని చెప్తున్నాడు. భౌతికమైన పదార్థాలు కూడా ఏమిటో కూడా కృష్ణుడు చెప్తున్నాడు. ఏమిటి? భూమిర్ అపుర్ అనులో వాయు కమ్ మనో బుద్ధిరేవచ. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఈ 5 పంచభూతాలు అంటారు మనకు తెలుసు. ఇవి స్థూల పదార్థాలు. ఇకపోతే కమ్ మనో బుద్ధి అంటే ఆకాశం, అహంకారం, మనస్సు. కమ్ మనోబుద్ధిరేవచ అహంకారం, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 3. కమ్ అంటే ఆకాశం, ఇది స్థూల పదార్థం. ఇక్కడ మరి సూక్ష్మ పదార్థాలు ఏమిటి? మనస్సు, బుద్ధి, అహంకారం. మనం చెప్తుంటాం వీడికి అహంకారం చాలా ఎక్కువ ఉంది అంటుంటాం. ఈ అహంకారం కూడా సూక్ష్మమైన పదార్థం అండి మనలో. ఆ అహంకారం వల్లనే మనం అనేకమైన తప్పులు చేస్తుంటాం. ఏమిటి ఆ తప్పుడు అహంకారం? ఏమిటి? నేను ఈ శరీరాన్ని అనే అహంకారం. ఈ శరీరం నేను, ఇక్కడ నాది, ఈ ఊరు, వీళ్ళందరూ నా బంధువులు, నా స్నేహితులు, ఇది నా సంపద, మన ఇల్లు కానీ కారు కానీ అనేకమైనవి, ఇవన్నీ మిథ్యాహంకారం. ఎందుకని మిథ్యాహంకారం అంటున్నాం ఇక్కడ? మిథ్య అంటే సరైన అహంకారం కాదు, తప్పుడు అహంకారం. ఎందువలన ఇలా అంటున్నాం ఇక్కడ తప్పుడు అహంకారం అని? ఎందువలనంటే మనం పుట్టినప్పుడు వేటిని కూడా మనం తీసుకురాలేదు. మనం ఇక్కడికి వచ్చేసి ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నేను అని చెప్తున్నాం. అందువలన ఇది తప్పుడు అహంకారం అని చెప్తున్నాం. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా భౌతికమైన పదార్థాలే, 8. కృష్ణుడు ఏం చెప్పాడు, ఈ ఆత్మ అనేది 8 పదార్థాల కంటే కూడా ఉన్నతమైందని చెప్తున్నాడు. బుద్ధి కంటే కూడా. కొంతమంది ఏమనుకుంటారంటే, మనం ఎవరు అంటే నేనే మనస్సు అనుకుంటారు, నేను, లేదా నేను శరీరం అనుకుంటారు, లేదా నేను అహంకారం అనుకుంటారు, నేనే ఈ బుద్ధి అనుకుంటారు. కృష్ణుడు ఏమంటున్నాడు, వీటన్నిటికి కూడా అతీతమైంది ఈ ఆత్మ అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు, అర్జునుడిని మహాబాహు అని పిలుస్తున్నాడు. ఎందుకని? మహాబాహు అంటే గొప్పవాడా అని. గొప్పవాడని ఎవరిని అంటాం? ఎవరైతే మంచి బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళని గొప్పవాళ్ళు అంటాం. కానీ ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు, అంత గొప్పవాడైనప్పటికీ కూడా అనేక శాస్త్రాలు మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఏంటి, ఈ విధంగా వర్ణ సంకరం ఏర్పడుతుంది, క్షత్రియులు మరణిస్తే అప్పుడు రాజ్యం అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది, అనేక వర్ణ సంకరంతో కూడిన సంతానం అనేది ఉత్పత్తి జరుగుతుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది, ఎవరు ఈ యొక్క భగవంతుడిని ఆరాధించే వాళ్ళు ఈ విధంగా ఉండరు, అన్నీ కూడా నష్టం అవుతుంది, నష్టం జరుగుతుంది, ఈ యొక్క ధర్మానికి నష్టం జరుగుతుంది అని అనేక విధాలుగా అర్జునుడు కృష్ణుడితోటి చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ అతను తన యొక్క ధర్మాన్ని, విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించకుండా ఇప్పుడు బాధపడుతూ శోకిస్తూ అర్జునుడు కృష్ణుడి నుండి వినవలసి వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ మహాబాహో, నువ్వు అంత తెలివిగలవాడు అయినప్పుడు కూడా ఈ కనీస జ్ఞానం, నువ్వు ఈ ఆత్మ అనే జ్ఞానం కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావు అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఒకవేళ ఇంకా ఏమంటున్నాడు, నువ్వు అలా గుర్తించకపోయినా ఎవరైతే వేదాలను ఆశ్రయిస్తారో వాళ్ళు ఏమని గుర్తిస్తారు, నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మనే అని గుర్తిస్తారు. ఒకవేళ నువ్వు వేదాలను ఆశ్రయించకపోయినా ఎవరైతే ఇక్కడ ఉన్నారో, లోకాయతులు లేదా వైభాషికులు అనేవాళ్ళు, అటువంటి వాళ్ళు చెప్పేది ఏమిటి, ఈ శరీరం అంటే భౌతిక రసాయనాల కలయిక వలన ఈ జీవం ఏర్పడింది అని. ఒకవేళ అలా అనుకున్నా కూడా బాధపడడానికి ఏమీ లేదు ఇక్కడ కారణం. కానీ నువ్వు ఎందుకు శోకిస్తున్నావు అని అర్జునుడిని ఇక్కడ చెబుతున్నాడు అనమాట, అర్జునుడికి చెబుతున్నాడు అనమాట కృష్ణుడు. ఒక విధంగా చెప్పాలంటే మందలిస్తున్నాడు, ఏంటి పండితుల్లాగా ఉన్నావు, గొప్పవాళ్ళలాగా ఉన్నావు, కానీ అలాగ నువ్వు ప్రవర్తించడం లేదు, అది ఇక్కడ చెప్పేది. ఇంకా ఇక్కడ ఏమంటున్నారు మనం చూడొచ్చు, బౌద్ధులు, మనకి బౌద్ధులు చూస్తే ఉంటాం బౌద్ధుల్ని, వాళ్ళ యొక్క సిద్ధాంతం ఇదే. ఏమిటి, మరణించిన తరువాత అన్నీ కూడా ఈ పదార్థములు, శరీరంలో ఉన్న పదార్థాలన్నీ తిరిగి ఆ మూలకాల్లో కలిసిపోతాయి అంటారు. ఇంకా ఏమని చెప్తారు, ఆత్మ అనేదే లేదని చెప్తారు వాళ్ళు. ఇదంతా కూడా ఒక పరిణామ క్రమం అన్నమాట. ఏది, ఈ సిద్ధాంతం యొక్క పరిణామ క్రమం, అంతిమమైన సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ భగవంతుడు అంటే కృష్ణుడు భగవంతుడని తెలియజేసే సిద్ధాంతం పరిణామ క్రమం ఎక్కడ మొదలైందంటే బౌద్ధుడితోటి, బుద్ధుడితోటి మొదలైంది. ఎలాగా, ఎలాగంటే బుద్ధుడు ఇచ్చిన వాదం ఏమిటంటే శూన్యవాదం అంటారు. బుద్ధుడు ఇచ్చింది అంటే ఈ శరీరంలో ఆత్మ అనేదే లేదని చెప్తాడు బుద్ధుడు. అంటే బౌద్ధులు చెప్పేది ఏంటంటే ఆత్మ అనేదే లేదు, కేవలం ఈ శరీరం అంతా భౌతిక పదార్థాలతో కూడుకొని ఉన్నదే, ఇందులో ఆత్మ అనేది లేదు. ఎప్పుడైతే పదార్థాలు ఒక ఒక సరైన సమ్మేళనం జరుగుతుందో అప్పుడు జీవం అనేది దాంట్లోంచి కనపడుతూ ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడే, అంటే మనందరికి తెలిసిన బుద్ధుడేనండి. అతను చెప్పిన వాదం ఏంటంటే ఇది, ఎందుకు అతను ఈ విధంగా శూన్యవాదం చెప్పాల్సి వచ్చింది. ఇంకా ఏం చేశాడో తెలుసా, అతను వేదాలని పూర్తిగా తిరస్కరించడం కూడా జరిగింది. అతను వేదాలను అంగీకరించలేదు. ఎందుకు అలా జరిగింది, ఎందుకు వేదాలను తిరస్కరించవలసి వచ్చింది? కలియుగం మొదట్లో, ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, చాలా మందికి ఈ ప్రశ్నలు ఉంటాయి, మరి బుద్ధుడిని ఎందుకు పూజించడం లేదండి మనం, బుద్ధుడు చెప్పిన తత్వాన్ని ఎందుకు ఆచరించడం లేదు? తర్వాత అనేక మంది శంకరాచార్యులు వారు వచ్చారు, అనేక ఆచార్యులు వచ్చారు, మనం ఎందుకు వాళ్ళవి ఆచరించట్లేదు, మనం ఎందుకు హరినామే చేస్తున్నాం, వాళ్ళకి వీళ్ళకి మధ్య తేడా ఏంటి, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇదంతా అర్థం చేసుకోవచ్చు మీరు ఇది కానీ తెలుసుకుంటే. ఏమిటంటే కలియుగం మొదట్లో అందరూ ఏం చేశారు, వేదాలను అడ్డుపెట్టుకొని, శాస్త్రాలను అడ్డుపెట్టుకొని బలి అనేది ఇవ్వడం జరిగింది. అనేక విధాలుగా జంతువుల్ని చంపడం అనేది వాళ్ళు మొదలుపెట్టారండి. జంతువుని చంపడం అనేది మొదలుపెట్టారు. దాన్ని ఆపడం కోసం వచ్చింది ఎవరు, బుద్ధుడు. అందుకే మనం దశావతార స్తోత్రంలో చూసినట్లయితే పశుఘాతం అంటే పశువుల్ని, జంతువుల్ని చంపడం అనే దాన్ని ఆపడం కోసం వచ్చిందే బుద్ధుడు. ఆయన ఏం చేశాడు, ఈ జంతువుల్ని చంపొద్దు, అహింసో పరమో ధర్మ అని బోధించాడు. ఇది మనకు తెలుసు అందరికి. కానీ అహింసో పరమో ధర్మం అంటే అదే, అహింసో పరమో ధర్మం అంటే అర్థం అహింసే అన్నింటికంటే ఉన్నతమైన ధర్మం అని అర్థం. అదే అన్నింటికంటే ఉన్నతమైన ధర్మం, శాస్త్రంలో చూసినట్లే అది అన్నింటికంటే ఉన్నతమైన ధర్మం. అది కనీసం దాంతోనే మొదలవుతుంది అసలు నిజానికి చెప్పాలంటే అసలు ధర్మం ఆచరించడం. ఏ విధంగా ఇప్పుడు, అందుకనే ఇప్పుడు చూడండి ఈ హరే కృష్ణ ఉద్యమంలో ఏమిటి నియమాలు, నాలుగు నియమాలు ఉన్నాయి. ఏమిటి, జూదం ఆడకూడదు, వ్యభిచరించరాదు, మద్యం స్వీకరించరాదు, మాంసాహారం తీసుకురాదు. ఇది కనీసం చేయవలసిందండి. అంత మాత్రం అతను ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నట్టు కాదు, ఈ నాలుగు నియమాలు పాటించినంత మాత్రం అదనమాట. ఇది కనీసం చేయవలసింది. కానీ ఆ రోజుల్లో జనానికి అది కూడా తెలియకుండా పోయిందండి. అందువల్లనే బుద్ధుడు ఏం చేశాడు, ఈ అహింసో పరమో ధర్మ అనేది ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఇంకా వేదాలని నేను అంగీకరించడం లేదని కూడా చెప్పాడు బుద్ధుడు. అప్పుడు ఇవన్నీ ఏమి లేవు, ఇప్పుడున్న సిద్ధాంతాలన్నీ, ఇది శ్రీ వైష్ణవం, ఇవన్నీ కూడా ఏమి ప్రాచుర్యం లేదు, చాలా అరుదు, ఎక్కడో ఒకళ్ళు ఉండేవాళ్ళు భగవంతుడిని నిజంగా తెలుసుకున్నవాళ్ళు, కానీ వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ప్రచారం అనేది జనంలో లేదది. అందువల్ల ఏముంది ప్రాచుర్యంలో, అప్పుడు కేవలం బలి ఇవ్వడం, శాస్త్రాన్ని అడ్డుపెట్టుకొని బలి ఇవ్వడం, విచ్చలవిడిగా మాంసాన్ని స్వీకరించడం అనేది అధర్మం అనేది ఒక్కసారిగా ఉప్పెనలాగా పొంగిందనమాట కలియుగం మొదట్లో. అప్పుడే ఆచార్యులు వచ్చారు. ఎవరు, బుద్ధుడు మొదటగా వచ్చాడు. బుద్ధుడు మనం చెప్పుకుంటాం, బుద్ధుడు భగవంతుడి యొక్క అవతారమే, కానీ మనం బుద్ధుడిని ఎక్కడ పూజించాం, ఎందుకంటే కారణం ఇది, ఏమిటి, శాస్త్రాన్ని కూడా తిరస్కరించాడు. అంతేకాకుండా ఆయన నేరుగా భగవంతుడి యొక్క అవతారం కాదు, ఆయన యొక్క శక్తి ఆవేశ అవతారం. అంటే ఆయన యొక్క భక్తుల్లో ఒకడు ఆ విధంగా అంటే బుద్ధుడిలాగా వచ్చి ఇది ప్రచారం చేయడం అనేది జరిగింది. అందువల్ల మనం ఆయన్ని ఆరాధించాం. ఇప్పటికి కూడా చూడొచ్చు మనం ఎక్కడ కూడా బుద్ధుడిని ఆరాధించడం మనం చూడం. కానీ ఆయన భగవంతుడి యొక్క అవతారాల్లో ఒకటి. ఎందుకోసం వచ్చాడు, ఈ విధంగా ఈ జంతువు యొక్క బలిని ఏదైతే ఉందో దాన్ని ఆపడం కోసం ఆయన రావడం జరిగింది. ఆయన వచ్చి అహింసో పరమో ధర్మాన్ని, అదేవిధంగా శూన్యవాదాన్ని, అంటే చివరికి మిగిలేదు ఏమీ లేదు, ఆత్మ అనేదే లేదు అని బోధించాడు. దాని తరువాత వచ్చింది ఎవరు, ఎవరికైనా తెలుసా, బుద్ధుడి తర్వాత వచ్చిన ఆచార్యులు. బుద్ధుడి తర్వాత వచ్చిన ఆచార్యులు శంకరాచార్యులు. ఆయన ఏమిచ్చారు? లేదు లేదు, శూన్యం కాదు, మిగిలేదు ఉంది. ఏమిటి? అద్వైతం. అద్వైతవాదాన్ని ఇచ్చాడు. అంటే మనం ఆత్మ అనేది ఉంది, బ్రహ్మ సత్య జగన్మిథ్య అని చెప్పారు. అప్పుడు ఏం చేశారు శంకరాచార్యులు వారు? వచ్చి తిరిగి వేదాలని, ఉపనిషత్తుల్ని తిరిగి ప్రమాణంగా చేశారన్నమాట. అంతేగాని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మనోకల్పన చేయడానికి వీల్లేదు. వేదాలు, ఉపనిషత్తులు ఇవి ప్రమాణం అన్నారు. కానీ పురాణాలను స్వీకరించాలి ఆయన కూడా. ఇంకా పూర్తిగా వేదాలని, ఉపనిషత్తులను మాత్రమే ఆయన స్వీకరించి వాటి మీద ఆధారపడి తన యొక్క అద్వైత వాదాన్ని ఇచ్చాడు. అద్వైతం అంటే అంతా మిగిలేదు ఒకటే. భగవంతుడు కూడా ఎవరు? భగవంతుడు మీరే భగవంతుడు. మనం భగవంతుడు, మనమే భగవంతుడు. కానీ మనం ఇప్పుడు మాయలో ఉన్నాం. ఎప్పుడైతే మాయ నుంచి బయటకు వస్తామో అప్పుడు మనం భగవంతుడు అవుతాం అని ఆయన వాదం శంకరాచార్యులు. ఆ విధంగా ఏం చేశారు? ఆయన వేదాలను తీసుకొచ్చారు, అదేవిధంగా ఆత్మ గురించిన జ్ఞానాన్ని ఇచ్చారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు ఏమైంది? శూన్యవాదం అక్కడి నుంచి అద్వైతవాదం. అంటే ఇదేంటి? నిర్విశేషం. అంటే భగవంతుడి గురించి ఇంకా జ్ఞానం లేదు. శంకరాచార్యులు వారు ఇచ్చిన జ్ఞానంలో, వారి యొక్క తత్వంలో భగవంతుడి గురించిన యొక్క జ్ఞానం లేదు. కేవలం ఆత్మ గురించే ఉంది. మనం ఈ శరీరం కాదు, ఆత్మనే జ్ఞానమే ఉంది. కానీ భగవంతుడి గురించి ఇంకా చెప్పలే ఆయన వాదంలో. ఇది ఎలాగ, ఎందుకు శంకరాచార్యులు వారు ఆ విధంగా చేశారు? మనమే భగవంతుడు, ఇవంతా ఎందుకు చెప్పారు ఆ విధంగా అంటే, దానికి పద్మపురాణంలో ఉందన్నమాట ఆధారం. ఏమిటి? విష్ణుమూర్తి స్వయంగా వెళ్ళి ప్రచారం చేయమని చెప్తాడు ఈ విధంగా శంకరుడికి. ఎవరికి? శంకరాచార్యులు అంటే ఎవరో కాదు, సాక్షాత్తుగా ఆయన శివుడే. శివుడే ఆ విధంగా వచ్చి ఒక బ్రాహ్మణ రూపంలో కలియుగంలో వచ్చి ఈ విధంగా మాయావాదం, దీన్ని మాయావాదం అంటారు, దీన్ని ప్రచారం చేయమని భగవంతుడు విష్ణుమూర్తి స్వయంగా చెప్తాడు. ఎందువలన? మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఇప్పటికి కూడా బుద్ధులు ఉన్నారు. అదేవిధంగా అద్వైతవాదులు నేనే భగవంతుడిని అనేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సంఘంలో, వాళ్ళకు కూడా ఒక తత్వం కావాలి కదండి. వాళ్ళు కూడా ఆశ్రయించి వాళ్ళు దాన్ని ఫాలో అవ్వడానికి ఉండాలి కదా, ఆచరించడానికి. అందుకని భగవంతుడు శివుణ్ణి పంపించి అటువంటి మాయావాదాన్ని, ఈ అద్వైతవాదాన్ని జనంలోకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కానీ దాన్ని తర్వాత శంకరాచార్యులు వారిచ్చింది అద్వైతం, అది దాన్ని మాయావాదం అంటారు వైష్ణవులు. ఎందుకని? అంతా మాయే, మనం ఒక్కళ్ళమే సత్యం, ఆత్మే సత్యం. ఈ మాయ నుంచి ఆత్మ కూడా మా యొక్క అధీనంలోకి వచ్చింది, భగవంతుడు కూడా ఆ మా యొక్క అధీనంలోకి వచ్చాడు అని చెప్తారు. కాబట్టి దాన్ని మాయావాదం అంటాం, అద్వైతవాదం అంటాం. అంటే ద్వైతం రెండోది లేదు, అంతా ఒకటే అని చెప్పారు. ఆయన తర్వాత శంకరాచార్యులు వారి తర్వాత వచ్చింది ఎవరు? రామానుజాచార్యులు. ఆయన వచ్చి ఏమిచ్చారు? అద్వైతమే ఇచ్చారు ఆయన కూడా, కానీ విశిష్టత ఉంది అని చెప్తున్నారు. అందుకనే ఆయన ఇచ్చిన వాదాన్ని ఏమంటారు? విశిష్ట అద్వైతం. విశిష్ట అద్వైతం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే, మనం ఇవన్నీ చెప్పుకుంటున్నప్పటికీ బుద్ధుడిని మనం నిందించాం, లేదా బుద్ధుడి యొక్క తప్పు ఏమీ లేదు. ఎందుకని? బుద్ధుడు నిరేశ్వర, అంటే శూన్యవాదాన్ని ఇచ్చాడు కాబట్టి బుద్ధుడు నిందనీయుడు, నిందించడానికి అర్హుడను, లేదా శంకరాచార్యులు అద్వైతవాదాన్ని ఇచ్చాడు, నువ్వే భగవంతుడు అని చెప్పాడు కాబట్టి అతన్ని మనం తిట్టడమో చేయకూడదు. ఎందుకని? వాళ్ళు భగవంతుడు ఇచ్చిన పనిని వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతగా స్వీకరించి వాళ్ళ పని వాళ్ళు చేశారు, అంతే. తెలివైన వాడు ఏం చేస్తాడంటే, ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి, దీన్ని అర్థం చేసుకుని ఏదైతే అంతిమంగా వచ్చిన ఫలితం ఉందో దాన్ని ఆచరిస్తాడు. కానీ వాళ్ళని తిట్టడం ఇవి ఎవరు చేయరు, తెలివైన వాడు. ఇక్కడ ఏంటి, మనం విశిష్ట అద్వైతం గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఇచ్చిన అద్వైతాన్ని కూడా ఓడించి విశిష్ట అద్వైతాన్ని స్థాపించారు భగవద్ రామానుజులు, రామానుజాచార్య. ఏమిటి విశిష్టత అంటే? అద్వైతం అంటే ఆత్మ ఉంది, ఆత్మ లక్షణం ఒకటే, భగవంతుడి లక్షణం ఒకటే. కానీ భగవంతుడు విశిష్టమైన వాడు, పూర్తిగా ఆత్మ పరమాత్మ భగవంతుడు రెండు కూడాను, ఆత్మ పరమాత్మ రెండు కూడాను ఒకటే స్థాయిలో కాదు. విశిష్టత ఉంది భగవంతుడిలో, పరమాత్మలో, భగవంతుడిలో విశిష్టత అనేది ఉంది. ఏమిటా విశిష్టత అంటే? ముఖ్యంగా రెండు చెప్పారు రామానుజాచార్యులు. ఏంటి? అంతర్యామిత్వం. పరమాత్మ భగవంతుడు అంతర్యామిగా ప్రతి అణువులో కూడా ఉండగలడు. అర్థమవుతుందండి? మనకి అది ప్రహ్లాదుడు చెప్తాడు శ్రీమద్ భాగవతంలో. భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే అన్ని ప్రదేశాల్లో కూడా ఉన్నాడు అని చెప్తాడు. ఎక్కడ లేని ప్రదేశమే లేదు. ఆయన నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రతి అణువులో కూడా ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఆ యొక్క లక్షణం ఏదైతే ఉందో భగవంతుడిది, అది విశేషమైంది, విశిష్టత అది. ఇంకా ఇంకొక లక్షణం ఏంటంటే, లక్ష్మికి పతిగా ఉండడం, లక్ష్మీపతిత్వం. లక్ష్మికి పతిగా ఒక జీవుడు ఎవరు కూడా అయ్యే అవకాశం లేదు. కేవలం నారాయణుడే లక్ష్మీపతి. ఈ రెండు లక్షణాలు భగవంతుడిలో ఉన్నాయి, అవి జీవుడికి ఎప్పటికి కూడా రావు. కావాలంటే భగవంతుడితో సమానమైన ఐశ్వర్యాన్ని పొందగలడు, కానీ ఈ అంతర్యామిత్వాన్ని మరియు లక్ష్మీపతిత్వాన్ని, లక్ష్మికి నాదుడిగా ఉండడం లేదా సీతకి నాదుడిగా ఉండడం, రాధకి నాదుడిగా ఉండడం అనేది జీవుడికి అవకాశమే లేదు. దాన్ని రామానుజాచార్యులు వారు స్థాపించారు. ఇంకా ఏమిటి, ఆత్మే సత్యం, ఆత్మసత్యం నిజమే కానీ జగత్తు మిథ్య కాదు. ఏమంటున్నారు రామానుజాచార్యులు, ఇది తాత్కాలికమైందని చెప్తున్నారు. కృష్ణుడు కూడా భగవద్గీతల తర్వాత అధ్యాయంలో చెప్తాడు ఏమిటి, దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తున్నాడు. భౌతిక సంసారం, భౌతిక సంసారాన్ని మిథ్య అని చెప్పలేదు ఎప్పుడు కృష్ణుడు. అశాశ్వతం అంటే తాత్కాలికమైంది, శాశ్వతమైంది కాదు అని చెప్తున్నాడు. దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తున్నారు. ఆ విధంగా రామానుజాచార్యులు వచ్చి విశిష్ట అద్వైతాన్ని స్థాపించారు. తర్వాత ఎవరు వచ్చారు ఆచార్యులు, ఇక్కడ మనం అందరం ఎప్పుడు ఇక్కడ ఎవరో కీర్తనలు చేస్తుంటారు కొంతమంది అన్నమాచార్యులు, వీళ్ళందరూ కూడా అదే సంప్రదాయం, రామానుజాచార్య సంప్రదాయం. తర్వాత మధ్వాచార్య పురంధరదాస్ కీర్తనలు పాడతారు. ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఎవరో ఉన్నారు కదా, కొంతమంది పాటలు పాడే కొంతమంది ఉన్నారు ఆచార్యులు, పురంధరదాస్ కీర్తనలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ సంప్రదాయం ఏది, మధ్వాచార్యులు. మధ్వాచార్యులు వచ్చి ద్వైత వాదాన్ని ఇచ్చారు. ద్వైతవాదం అంటే రెండు, అది కూడా దాదాపు ఏదైతే విశిష్టాద్వైతం లాంటిదే కానీ పూర్తిగా భిన్నం అని చెప్తున్నారు ఎప్పుడు మధ్వాచార్యులు. ఆత్మ పరమాత్మ రెండు కూడా భగవంతుడు, ఆత్మ భగవంతుడు ఎప్పుడు కూడా భిన్నమే అని చెప్తున్నారు. వీళ్ళందరూ రామానుజాచార్య, మధ్వాచార్య, అదేవిధంగా ఇంకా అనేక మంది ఆచార్యులు, విష్ణుస్వామి, నింబార్కాచార్య, వల్లభాచార్య, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే మాయావాదాన్ని పూర్తిగా ఖండించారు, అంటే అద్వైతాన్ని పూర్తిగా ఖండించారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం మనం ఈరోజు చర్చిస్తున్నాం. ఖండించి ఏం చేశారు, ఆత్మ భగవంతుడు వేరు, ఆత్మ భగవంతుడి యొక్క సేవకుడు, మనం అందరం ఆత్మల జీవులన్నీ కూడా భగవంతుడి యొక్క సేవకులు అని చెప్తున్నారు. మనం ఇదంతా ఎందుకు చర్చిస్తున్నాం, అర్జునుడు సందిగ్ధంలో పడి చాలా బాధకి గురవుతూ ఉన్నాడు, ఎందువలన ఈ ఆత్మ జ్ఞానం లేకపోవడం వలన. మరి ఎవరికైతే ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉంటుందో వాళ్ళు ఎటువంటి శోకానికి కూడా గురిగారు. ఏమని చెప్తున్నాడు, దేహి నోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ధీరుడైన వాడు ఈ యొక్క ఈ ఆత్మ అంటే ఆత్మ ఏదైతే తీసుకుంటుందో శరీరం, ఆ శరీరంలో జరిగే మార్పులు చూసి కలతకి గురి చెందడు, భయపడడు, దుఃఖానికి గురి అవ్వడం అని చెప్తున్నాడు. ఇంకా ఎవరైతే ఈ జ్ఞానం మనం ఇప్పుడు చెప్పుకుంటుంది, ఈ యొక్క తత్వాలు తెలుసుకుంటాడో, కేవలం దీనికి దుఃఖానికి గురి కావడమే కాకుండా భగవంతుడిని తిరిగి చేరుకోగలిగే జ్ఞానం కూడా పొందగలడు. అయితే రామానుజాచార్యులు విశిష్టాద్వైతం, మధ్వాచార్యులు ద్వైతాన్ని, తర్వాత శుద్ధ ద్వైతం, ద్వైతాద్వైతం, ఈ విధంగా అనేక తత్వాలు అనేక వైష్ణవ ఆచార్యులు మనకిచ్చారు. చైతన్య మహాప్రభు, మనం ఇప్పుడు ఆ సంప్రదాయంలో ఉన్నాం, చైతన్య మహాప్రభు సంప్రదాయం. ఆయన ఇచ్చింది ఏంటి, అచింత్య భేదాభేద తత్వం. అచింత్య అంటే ఇవన్నీ కూడా ఏదైతే ముందల ఇచ్చిన తత్వాలన్నీ కూడా మన ఆలోచనలో ఉండేవి, ఆలోచనకు అందేవి అన్నమాట. కానీ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, అచింత్య అంటే భగవంతుడిలో అచింత్యమైన గుణాలు ఉన్నాయి, అవి మనకు అందం. ఉదాహరణకి భగవంతుడు ప్రతి అణువులో కూడాను పరమాత్మగా ఉండగలడండి. అది ఎలా చేస్తున్నాడు భగవంతుడు అంటే మనం ఎంతసేపు ఆలోచించినా మనకు అర్థం కాదు. మనం ఎన్ని యుగాలు ఆలోచించా కూడా అది మనకు అంతుపట్టదు. ఇందువలన మన యొక్క బుద్ధి చాలా స్వల్పమైంది. మనం మహా అంటే ఇక్కడుంటే ఇంకొక చోట ఉండగలం, ఇంకో చోట లేకపోతే ఇంకొక చోట ఉండగలం, అంతేగాని ప్రతి ప్రదేశంలో మనం ఉండడం అనేది మనకు తెలియదు. మరి మనం ఏ విధంగా ఆలోచించగలం దాని గురించి, కాబట్టి ఇది అచింత్యమైందన్నమాట. అంతేకాకుండా భగవంతుడి యొక్క లీలలు అనేకమైనవి ఉన్నాయి, అవి ఎందుకు అలా చేశాడో కూడా మనం అర్థం చేసుకోలేము, అవి కూడా అచింత్యమైనవి. ఎప్పుడైతే భగవంతుడు మన యొక్క బుద్ధికి పూర్తిగా అతీతుడు, మన బుద్ధి ద్వారా పూర్తిగా అర్థం చేసుకోలేము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే భగవంతుడి గురించి నిజంగా కొద్దిగానైనా అర్థం చేసుకోవడం మనం మొదలు పెడతాం. లేదంటే పూర్తిగా మనం అర్థం చేసుకోగలమంటే ఇంకా భగవంతుడికి మనకి తేడా ఏముంది, ఆయన అంత బుద్ధి, ఆయనంత మేధస్సు మనకుంటే ఇంకా భగవంతుడికి మనకు తేడా లేదు. అందువల్లనే మనం కొద్ది పరిమాణంలో మాత్రమే భగవంతుడి గురించి మనం అర్థం చేసుకోగలం. కానీ ఆయన ప్రతి అణువులో కూడా, ప్రతి ఒక్క హృదయంలో కూడా జరిగేది ఆయన అర్థం చేసుకోగలడు. అందువల్లనే భగవంతుడికి ఎక్కడ ఏమి జరిగినా కూడా వెంటనే ఎలా తెలుస్తుందంటే ఆయన ప్రతి అణువులో కూడా ఉన్నాడు కాబట్టి. కాబట్టి అచింత్య భేదాభేద, భేదాభేద అంటే భగవంతుడికి మరియు ఆత్మకి భేదం ఉంది, అభేద భేదం లేదు అని కూడా చెప్తున్నారు. ఏ విధంగా భేదం లేదు? భేదం లేదంటే మనం భగవంతుడిలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడు ఆనందంగా ఉండడం, మనం కూడా అటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ విషయంలో ఎటువంటి భేదం లేదు. కానీ భేదం ఏ విధంగా ఉంది? ఈ విధంగా అంతర్యామిగా ప్రతి అణువులో కూడా భగవంతుడు ఉండగలడు, కానీ మనం ఉండలేము. అంతేకాకుండా పరిమాణంలో భగవంతుడి యొక్క ఆనందం యొక్క పరిమాణం చూసినట్లయితే చాలా అనంతమైంది అన్నమాట. దానికి మితి లేదంటే పరిమితి అనేది లేదు. కానీ మనం చాలా స్వల్పమైన ఆనందం, స్వల్పమైన జ్ఞానం మనం కలిగి ఉంటాం. ఈ విధంగా చూసినట్లయితే భగవంతుడికి మనకి తేడా ఉంది. తేడా లేదు ఏ విధంగా? ఏదైతే భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు అంటే అతను శాశ్వతమైన దేహాన్ని, శాశ్వతమైన జ్ఞానాన్ని, ఎప్పుడు ఆనందాన్ని కలిగి ఉంటాడు భగవంతుడు. అదేవిధంగా మనం కూడా కలిగి ఉన్నాం. కానీ మరి మనం ఇప్పుడు ఎందుకు దుఃఖానికి గురి అవుతున్నాం? మనం కూడా అటువంటి వాళ్ళమే, మరి ఎందుకు మనం దుఃఖానికి గురి అవుతున్నాం ఇప్పుడు? ఎవరైనా చెప్పగలరా? మనం కూడా ఎప్పుడు ఆనందంగా శాశ్వతంగా ఉండేవాళ్ళం, పూర్తి జ్ఞానంతో ఉండేవాళ్ళం, అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానం. మరి ఎందుకు మనం ఇప్పుడు దుఃఖానికి గురి అవుతున్నాం? ఇంద్రియాలకి మనం దాసులు అవ్వడం వలన. నిజం, ఇది మూలం. ఈ శరీరం నేను అనుకోవడం నాది కాదు. నాదంటే సరైనదే జ్ఞానం, శరీరం నేను తీసుకున్నానంటే సరైన జ్ఞానం. కానీ శరీరమే నేను అనుకుంటున్నాం ఇప్పుడు. దేహాత్మ బుద్ధి, ఈ దేహమే ఆత్మ అనే బుద్ధిలో ఉన్నాం కనుక మనం దుఃఖానికి లోనవుతూ ఉన్నాం. ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మని అని తెలుసుకుంటాం, అప్పుడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి, అతనికి ఎప్పుడు ఎటువంటి శోకం ఉండదు, అదేవిధంగా కోరికలు అనేవి కూడా ఉండవు. నా కాంక్షతి బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి మద్భక్తి లభతే పరాం. ఎప్పుడైతే అటువంటి స్థాయికి ఆత్మ జీవుడు వస్తాడో అక్కడి నుంచి ఏం జరుగుతుంది? మద్భక్తి, నా యొక్క భక్తి వాడికి ప్రాప్తిస్తుంది అంటున్నాడు. నిజంగా భక్తి అనేది ఈ యొక్క ముక్త స్థాయి నుంచే భక్తి అనేది నిజమైన భక్తి మొదలవుతుంది. కాబట్టి మనం దుఃఖానికి కారణం ఏంటి? ఈ దేహం నేను అని అనుకోవడమే ఈ దుఃఖానికి కారణం. ఒకవేళ ఆ దేహంలో ఆత్మ లేదనుకున్న, కృష్ణుడు ఇక్కడ అది చెప్తున్నాడు, ఆత్మ లేదనుకున్నా కానీ దుఃఖించడానికి ఎటువంటి కారణం లేదు. ఎందువలన? ఆ దేహానికి ఏదో నష్టం జరిగితే నష్టమే ఉంది, రసాయనాల్లో ఏదో మార్పు జరిగినందువల్ల నీకు నష్టం ఏంటి? ఎందుకు దుఃఖించాలి? నీ యొక్క ఏదైతే విద్యుక్తి ధర్మాలు ఉన్నాయో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, దాని గురించి బాధపడాల్సిందేముంది? కానీ నిజానికి అందులో ఆత్మ లేదనేది కాదు. ఒకవేళ అలా అనుకున్నా కూడా బాధపడకూడదని కృష్ణుడు అర్జునుడికి ఇక్కడ చెప్తున్నాడు. అది ఇక్కడ విషయం. అంటే నువ్వు ఎలా ఆలోచించినా నువ్వు బాధపడడానికి అవకాశమే లేదు, దుఃఖించడానికి అవకాశమే లేదు. కారణం, ఎటువంటి కారణం లేదు దుఃఖించడానికని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి మనమే భగవంతుడు ఎప్పుడూ కాదు. అంతేకాకుండా మనం ఈ కేవలం రసాయన సమ్మేళనమే కాదు, మనం ఆత్మలం. కృష్ణుడు దీనికి తర్వాత శ్లోకంలో చూసినట్లయితే జాతస్యై ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యర్దే నత్వం శోచితు అర్హసి. కృష్ణుడు చెప్తున్నాడు, ఎప్పుడు పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ పుట్టడం తప్పదు. అంటే అక్కడ ఏంటి, ఆత్మ ఉందనే కదా. లేదంటే రసాయన పదార్థాలు అయితే మళ్ళీ ఆత్మ మరణించడం ఇవన్నీ లేదు. అంతేకాకుండా అర్జునుడి యొక్క వాదనలో కూడా మనం చూసినట్లయితే అర్జునుడికి కూడా తెలుసు ఆత్మ ఉందని. ఎందుకని? ఇవన్నీ వీళ్ళందరినీ, గురువుల్ని, మీ బంధువుల్ని, మిత్రుల్ని చంపితే నాకు పాపం వస్తుంది అంటున్నాడు. అసలు నువ్వు రసాయన సమ్మేళనం అయితే నీకు పాపం రావడమే ఉంది, దాన్ని నువ్వు అనుభవించడమే ఉంది. మళ్ళీ శరీరం తీసుకుంటేనే కదా మనం వాటిని అనుభవించేది పాపాన్ని. అంటే అర్జునుడి మాటల్లో కూడా అంతర్లీనంగా ఈ జ్ఞానం అనేది ఉంది. ఏమిటి? నేను శరీరాన్ని కాదు ఆత్మననే జ్ఞానం. కానీ ఈ యొక్క బాహ్యమైన కారణం ఏదైతే ఉందో దానివల్ల జ్ఞానం అనేది కప్పేయబడింది. ఇది బంధువుల్ని, మిత్రుల్ని కోల్పోవడం అనేది ఏదైతే ఉందో దానివలన, ఆ బాధ వలన, ఆ దుఃఖం వలన అతనిలో ఉన్న జ్ఞానం అనేది కూడా తాత్కాలికంగా కప్పివేయబడింది. దాన్ని తిరిగి కృష్ణుడు మళ్ళీ బయటికి తీసుకొస్తున్నాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానం ప్రజ్వలింపజేస్తాడో అప్పుడు తిరిగి అర్జునుడు మళ్ళీ యుద్ధం చేయడం మొదలు పెడతాడు. కాబట్టి మన యొక్క సహజమైన స్థితి ఏమిటంటే భగవంతుడి యొక్క సేవకులం, ఆత్మలం. మనం భగవంతుడు కాదు, లేదా ఈ జన్మ అంటే మరణం తర్వాత మిగిలేది ఏమీ లేదని కాదు, మరణం తర్వాత మనం ఎప్పుడు శాశ్వతంగా ఉండే ఆత్మలం, సనాతనులం. ఇంకా మన యొక్క సహజమైన స్థితి ఏమిటి? కృష్ణుడి యొక్క సేవకులం. కృష్ణుడు భగవద్గీతలు చెప్తుంది, మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన, వీళ్ళందరూ నా యొక్క అంశలు. అంటే మనం అందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులం. ఆ సేవ ఏ విధంగా చేయగలం మనం కలియుగంలో? హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యథ. ఈ విధంగా కలియుగంలో హరినామ సంకీర్తన ద్వారా మనం తిరిగి భగవంతుని సేవ చేయగలం, భగవంతుని చేరుకోగలం. మన యొక్క సహజ స్థితి ఏదైతే ఉందో భగవంతుడి సేవకులం అనేది, దాన్ని మనం సాక్షాత్కారం పొందగలం. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. గీత భగవద్గీత కృష్ణుడు చెప్తున్నప్పుడు బుద్ధుడు లేడు కదా, ఏ విధంగా ఇదంతా బుద్ధుడి గురించి ఇదంతా చెప్పబడిందంటే, అందుకే ఇక్కడ ఏమని చెప్పారంటే, లోకాయతికులు మరియు వైభాషికులు వీళ్ళు ఉన్నారు. ఇటువంటి వీళ్ళ యొక్క వాదం ఏమిటంటే ఇక్కడ చెప్తున్నారు ఏమిటి, తత్వవేత్తలు ఏమిటి, మూలకాల సరియైన సమ్మేళనం వల్ల జీవం కలుగుతుందని వాళ్ళు విశ్వసిస్తారు. బుద్ధి గౌతమ బుద్ధుడు లేకపోయినప్పటికీ, అతని వాదన లేకపోయినప్పటికీ, అదే చెప్తున్నాను. ఈ లోకాయతికులు వైభాషికులు అనే తత్వం అనేది ఉంది, అప్పటి నుంచే ఎప్పటి నుంచో ఉంది, అది కృష్ణుడు ఉన్న సమయంలో, బుద్ధుడు లేదు. కానీ వీళ్ళు విశ్వసించేది కూడా ఏదైతే బుద్ధుడు చెప్తాడో రసాయన మూలకాల వలన ఇదంతా జరుగుతుంది, జీవం వచ్చిందని వాళ్ళు కూడా చెప్పేది అదే అన్నమాట. ఇక్కడ మనకిప్పుడు బుద్ధుడు లేదు లేదు, ఎప్పుడైతే బుద్ధుడు వచ్చాడో అక్కడి నుంచి మనం గౌతమ బుద్ధుడు, ఆ బుద్ధుడి యొక్క వాదన మనం వింటున్నాం, చూస్తున్నాం జనాన్ని. కానీ అంతకు ముందల కూడా ఈ యొక్క వాదన ఏదైతే ఉందో బుద్ధుడు చెప్తుంది, అంటే రసాయన మూలకాల వలన జీవం ఉందనేది, అది అప్పుడు కూడా ఉందన్నమాట, అది కొత్తగా ఉన్నదేం కాదు. అదేవిధంగా మాయావాదం ఏంటి, నేనే ఆత్మే సత్యం అనేది కూడా ఎప్పుడూ ఉంది, అది కూడా కొత్తగా వచ్చింది కాదు. కానీ జనం అంతా కూడా మర్చిపోవడం వలన, పూర్తిగా మాంసం తినడం వల్ల నిమగ్నం అయిపోయారు కాబట్టి, వీటిని మళ్ళీ కూడా భగవంతుడు అందరికీ అందిస్తున్నాడు అనమాట. ఎవరికి ఏది కావాలో వాళ్ళు తీసుకొని వాళ్ళందరూ ముందరకెళ్తున్నారు. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడు, ఈ చివరిగా ఏదైతే జ్ఞానం వస్తుందో వైష్ణవాచార్యులు ఇచ్చారో దాన్ని స్వీకరించి భగవంతుడి కృష్ణుడికి నారాయణుడికి శరణాగతి పొందుతారు. లేదు, గీతా సమయంలో బుద్ధిజం బౌద్ధ మతం అనేది ఆ సమయంలో లేదు, లేదు పదం లేదు. కానీ ఆ వాదన ఉంది, కాదు ఇక్కడ యాడ్ చేసింది కాదు. బుద్ధుడు ఎప్పుడైతే వచ్చాడో ఆయన రావడం వల్ల ఆయన గురించి మనం ఇక్కడ చదువుకుంటున్నాం, అది అంతే. మనకి అది సత్యమే కదా, అంటే నిజంగా జరిగింది. బుద్ధుడు రావడం, ఆయన యొక్క తత్వాన్ని ప్రచారం చేయడం, ఆయన కొంత అనుచరులను స్వీకరించడం, ఇదంతా జరిగింది, అందువలన ఇక్కడ ఇచ్చారు అన్నమాట. ఇంకేమైనా ఉందా? బుద్ధుడు ఎక్కడ? నిజానికి బుద్ధుడు ఇచ్చిన ఏదైతే బోధన ఉందో దాని ప్రకారం అసలు ఎవరిని కూడా పూజించకూడదు. తర్వాత వాళ్ళు మొదలు పెట్టారు చెప్పాలంటే, అసలు ఆరాధనే లేదు. బుద్ధుడు ఇచ్చిన తత్వంలో అసలు ఎటువంటి ఆరాధన లేదు. కానీ తర్వాత వాళ్ళు ఆరాధన చేయడం మొదలు పెట్టారు. అది కూడా ఎవరు, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు బుద్ధుడిని పూజించడం లేదు. ఎవరైతే ఆయన అనుచరులు పూజిస్తున్నారు బుద్ధుడిని, మనం దశావతారంగా చెప్పుకున్నప్పటికీ మనమేం పూజించడం లేదు కదా బుద్ధుడిని. ఎక్కడ మందిరం కట్టడం, బుద్ధుడిని పూజించడం లేదు. ఎవరు అది ఆ పూజించేదంటే ఆయన అనుచరులు. వాళ్ళు ఏంటి, బౌద్ధులుగా మారిపోయారు. వాళ్ళు సనాతన ధర్మాన్ని, వేదాలని అంగీకరించరు. వాళ్ళు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలని వీటిని అంగీకరించరు. వాళ్ళు పూర్తిగా భిన్నం. వాళ్ళ యొక్క గ్రంథాలు అవన్నీ వాళ్ళు సొంతగా, అదంతా కూడా నిజానికి చెప్పాలంటే మానసిక కల్పన, అంతేగానే సత్యం కాదు. లేదంటే అసలు ఈ పునర్జన్మ ఎలా జరుగుతుంది? అందులో కూడా మళ్ళీ రెండు రకాల వాళ్ళు ఉన్నారు. కొంతమంది పునర్జన్మ అంగీకరిస్తారు, కొంతమంది పునర్జన్మను అంగీకరించరు ఆ బుద్ధుల్లో కూడా. కానీ అతను చెప్పింది ఏంటంటే అహింసో పరమో ధర్మ, ఇది అతను చెప్పింది అన్నిటికంటే మూలమైంది. ఆ విధంగా జంతువు వదన ఆయన ఆపగలిగాడు. ఇంకా ఆయన యొక్క తత్వం చెప్పిన తత్వం ఏంటంటే ఆయన ఎన్ని సూత్రాలని చెప్పిండొచ్చు, తత్వం ఏమిటి, చివరికి మిగిలేదు ఏమీ లేదు, శూన్యం. ఈ భౌతికమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో మన శరీరంలో, అవి వాటిలో కలిసిపోతే ఇంకా ఏది మిగిలేదు లేదు. ఏదైతే ఇప్పుడు మనం జీవం అనుకుంటున్నామో అది కేవలం మన యొక్క కల్పన మాత్రమే, లేదా రసాయన సమ్మేళనం వల్ల జీవం అనేది పుట్టింది అని చెప్తారు. ఏదండి బౌద్ధ మతం నుంచి మిగతావన్నీ కూడా వచ్చినాయి అని ఒక వాదన ఉందా? మిగతావన్నీ ఏవి ఇప్పుడు వచ్చిన మన పురాణాలు లేదు? అలా అయితే మరి కృష్ణుడు భగవద్గీత ఈ బౌద్ధ మతం కంటే కూడా ముందర ఎప్పుడో చెప్పాడు భగవద్గీతను, మరి దాని సంగతి ఏంటి? ఈ భగవద్గీత బుద్ధుడు వచ్చిన తర్వాత వచ్చింది కాదు, ఇది బుద్ధుడి కంటే ముందర ఎప్పుడో ఉంది. బుద్ధుడు ఎప్పుడు వచ్చింది మనకి హిస్టరీలో చూసి చరిత్రలో 2500 సంవత్సరాలు సుమారుగా, అంతకు ముందర కూడా ఎప్పుడో పురాణాలు వ్యాసదేవులు వారు 5000 సంవత్సరాల క్రితం రాశారు ఈ భాగవతం, ఈ 4 వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు. మరి వాటి సంగతి ఏమిటి? అందుకనే తెలివైన వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఆలోచించి తెలుసుకుంటారు. తెలివి తక్కువగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఊరికే వాదించుకుంటారు, నేను చేసేది కరెక్ట్, నేను చేసేది కరెక్ట్ అని. ఇదంతా భగవంతుడు ఇచ్చిందే ప్రతి ఒక్కటి, బుద్ధుడు ఇచ్చిన తత్వాన్ని, శంకరాచార్యులు ఇచ్చిన తత్వాన్ని, అన్నిటిలో కూడాను ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మన జ్ఞానాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా పైకి తీసుకొస్తున్నారు అన్నమాట. అందువల్ల అంతిమంగా ఏమిటి, చివరికి ఏమిచ్చారు, హరిర్నామ హరిర్నామ హరిర్నామే కేవలం, హరినామే అన్నింటికి మూలం అని చెప్పారు. అలా కాకుండా బుద్ధుడు ఉన్నప్పుడే అందరూ మాంసం తింటున్నారు విపరీతంగా, అప్పుడే మీరు మాంసం తినొద్దు, మద్యం సేవించొద్దు, వ్యభిచరించొద్దు, ఇవేమొద్దు, కేవలం కృష్ణుని పూజించండి అంటే వాళ్ళు వెంటనే చేయగలరా? చేయలేరు. అంత జ్ఞానాన్ని ఒకేసారి తట్టుకోలేరు, జీర్ణించుకోలేరు. కాబట్టే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఈ తత్వం అనేది వచ్చింది.